ீபநகரீ ஜடாநாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிசரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாம் தௌஷ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி ஹிரிங்காராசனகர்பிதானலசிகாம் சௌக்லீம் களாம் விப்ரதீம் சௌவர்ணாம் வரதாரிணீம் வரசுதாதௌதாம் த்ரிநேத்ரோஜ்வலாம் வந்தே புஸ்தகபாசமம் குஷதராம் சுரக்பூஷிதாமுஜ்வலாம் த்வாம் கௌரீம் த்ரிபுராம் பராத்பரகளாம் ஸ்ரீசக்கரசஞ்சாரிணீம் சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசந்தயே நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாசம் ததோ ஜயமுதீரயேத் சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நமஹ. ஸ்ருஷ்டௌ யா சர்க ரூபா ஜகதவன விதௌ வா பாலினீ யா ச ரௌத்ரீ சம்ஹாரே சாபி யஸ்ய ஜகதிதமகிலம் கிரீடனம் யா பராக்யா பசியந்தி மத்யமாதோ ததனு பகவதி வைகரீ வர்ணரூபா சாஸ்மத்வாசம் பிரசன்னா விதிகரி கிரிசாராதிதாலங்கரோது. நமசிவாபியாம் நவயௌவனாபியாம் பரஸ்பராசிருஷ்டவபுர்தராபியாம் நயேந்திரகன்யா வ்ருஷகேதனாபியாம் நமோ நமசங்கர பார்வதீபியாம் ஸ்ரீமாத்ருகுருப்யாம் சபாயே ச நமஹ.
అక్కడ ఉండేటటువంటి విషంగుడు అనేటటువంటి వాడు లేచాడు. చెప్పగా విషంగుడు విశుక్రుడు ఇద్దరిని కూడా కుడి ఎడమ భుజముల నుంచి సృష్టించాడు భండాసురుడు. అందుకే వాళ్ళిద్దరూ ఎడమ కుడి భుజాల నుంచి వచ్చారు కనుక అతనికి సోదరులతో సమానం. అందులో విషంగుడు అనేవాడు అన్నాడు, తప్పు, నేనుండగా మీరు యుద్ధానికి వెళ్ళకూడదు, మీరు మహావీరులు, చాలా గొప్పవాళ్ళే, కానీ మీకు ఇంకా సమయం ఉన్నది, మహారాజు పుత్రులు వెళ్ళడం ఏంటి, ముందు మేము వెళతాం, మేము వెళ్ళొచ్చిన తర్వాత అప్పుడు మీరు వెడదురు కానీ అని చెప్పి విషంగుడు రాజుగారి యొక్క అరుచి పుచ్చుకున్నట్ట. విషంగం ప్రేషయామాస రక్షితం సైన్యపాలకులతో పాటుగా విషంగుడిని పంపించాడు ఆయన. లలితాదేవిని జయించాలనే కోరికతోటి వాళ్ళు అతి భయంకరంగా ఒక రోజు పాటు యుద్ధం చేశాటండి అతను. ప్రథమే యుద్ధ దివసే వెదీతే లోకభీషణి అన్నారు. లోక భయంకరం విషంగుడు వేసే బాణాలు, ఈ శక్తులు వేసే బాణాలు ఇవన్నీ కలిసి ఆకాశ మార్గంలోకి చల్లా చెదరగా పోతూ ఉంటే ఆకాశం బాణాలతో కప్పబడిపోయింది. అతి భయంకరం అయిపోయింది. అప్పుడు ఒక చమత్కారం చేసేటవాడు. వాడు ఏం చేశాడు, అతి భయంకరమైనటువంటి రాక్షసులు ఎవరెవరైతే చచ్చిపోయారు ఎంతో పూర్వం అటువంటి వాళ్ళని, రాబోయేటటువంటి రాక్షసుల్ని కొన్ని రూపాలను సృష్టించేటువంటి మహామాయాలు విషంగుడు అనేవాడు. రోడ్లోంచి హిరణ్యకశిపుడు అనేవాడు ఎంతో పూర్వం మరణించి ఉన్నాడు, అటువంటి హిరణ్యకశిపుడిని హిరణ్యాక్షుడిని సృష్టించేట. అలాగే రావణుడు అనేటటువంటి వాడిని సృష్టించేట. మరి అలాగే ఎందరెందరో రాక్షసులు సృష్టించడం, సోమకాసుడు లాంటి వాడిని సృష్టించడం మొదలుపెట్టాడు. చూసింది అమ్మవారు, ఓహోహో, రకరకాల రాక్షసులు సృష్టిస్తున్నాడు వీడి రోడ్లోంచి, ఎవడికి ఎవడు స్మృతి కదా, వెంటనే ఈ చేతి కోళ్ళల్లోంచి ఆవిడ కూడా సృష్టించడం మొదలుపెట్టిందట. ఎవరిని, రావణుడిని చంపడానికి రామావతారం సృష్టించిందిట, హిరణ్యాక్షుడిని సంహరించడానికి వరాహ అవతారం సృష్టించిందిట, హిరణ్యకశిపుడికి నృసింహ అవతారం, సోమకాసుడికి వత్స్యావతారం, గోళంలోంచి సృష్టించడం మొదలు పెట్టింది. ఈ అవతారాలు వెళ్ళిపోయి అవార్డు సృష్టించే రాక్షసుని చీల్చి చంపేయడం మొదలు పెట్టారట. అందుకే కరాంగుళిన గోత్పన్న నారాయణద శాకృతి, ఈ కరము యొక్క అంగుళి వేళల్లోంచి, అంటే ఈ పట్న వేలు మొదలైన వేళల్లోంచి అమ్మవారు విష్ణు యొక్క దశావతారాలు సృష్టించింది అని మనం చదువుకున్నది. ఇది అసలు రహస్యం. ఈ అవతారాల ద్వారా ఈ రాక్షసుడు నోట్లోంచి సృష్టించేటటువంటి వాళ్ళని చంపడం మొదలుపెట్టింది. ఈ దశాకృతుల యొక్క అంతరార్థం ఏంటంటే, మన శరీరంలో ఉండే దశ ఇంద్రియాలు ఉంటాయని చెప్పాను మీకు, ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు. ఈ ఐదింటిని కూడా దానిని యోగము అని పేరు కలిగినటువంటి శక్తితోటి అదుపులో పెడితే అదే ఈ దశేంద్రియాల మీద విజయం పొందడం, దశావతారముల ద్వారా అణచడం అన్నమాట. అంటే ఈ ఇంద్రియముల యొక్క ఉధృతిని అరికట్టడం, వీటి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకుండా అదుపులో పెట్టుకోవడం. ఆ అదుపులో పెట్టుకోవడం ఒక్క యోగశక్తిగా సాధ్యమవుతుంది. అందుకే అమ్మవారిని ఏమన్నారు, యోగిని అన్నారు. యోగిని యోగద యోగ్య యోగానంద యుగంధర అని చెప్పుకోవడంలో యోగిని అంటే ఈ దశేంద్రియాల యొక్క ఉధృతిని అదుపులో పెట్టేటటువంటి యోగ శక్తిని ప్రసాదించే అమ్మవారు. ఆ యోగశక్తి ప్రసాదించి తద్వారా మనకి ఆనందాన్ని కూడా ఇస్తుంది. యోగశక్తి వల్ల ఆనందం కూడా ఉంటుంది శరీరానికి, మనస్సుకి కూడా. అందుకని అమ్మవారు యోగిని దేవత. ఆవిడ ఈ విధంగా వీళ్ళని నాశనం చేసింది. మర్దయంతో మహాసత్వ సమరం బహుమే, ఈ విధంగా రాక్షస సైన్యం తుప్పు రాలిపోయినట్టు రాలిపోతూ ఉంటే అతి భయంకర యుద్ధం 2 గంటల పాటు సాగింది. అప్పుడు ఆ రోజు రాత్రి చీకట్లో యుద్ధం చేయడం న్యాయం కాదు కనుక విరమించిందట. కాకపోతే రాక్షసుడు విజృంభించాడు, చీకట్లో బలం ఎక్కువ వాళ్ళకి రాక్షసుడికి, రాత్రి కూడా యుద్ధం కొనసాగించాడు. అప్పుడు కాళరాత్రి అని పేరు కలిగినటువంటి ఒక ఆవిడ సృష్టించిందట అమ్మవారు. కటిక చీకట్లో కూడా చూపు ఆనంది ఉంది ఆవిడికి, అందుకని ఆవిడ కాళరాత్రి అన్నారు. కాళరాత్రి ఆది శక్తి వృతాశక్తి ఉదర ప్రియ అనే లలితా సహస్రనామంలో ఉన్న కాళరాత్రి ఆవిడ అన్నమాట. ఆవిడ లేచి 9 పరమములు సృష్టించిందట భాగములు యుద్ధంలో. ఈ 9 భాగములలోనూ కూడా 9 రకాల సైన్యం. వీళ్ళకి నెత్తి మీద స్వతసిద్ధమైన వెలుతురు వస్తుంది. ఈ కాంతితోటి చుట్టుపక్కల ఉండే యుద్ధభూమి అంతా కూడా పట్టపగలైపోతుంది. క్లబ్బుల్లో ఆడుకునేవాడు చూడండి, రకరకాలైన దిక్కు వాళ్ళ లైట్లు పెట్టుకుంటారు, ఆ లైట్లు కాంతిలో ఆడుకుంటూ ఉంటారు, మనకు కనపడుతూ ఉంటాయి. అలాగే వీళ్ళు కూడా యుద్ధం చేయడానికి అద్భుతమైనటువంటి మడులు పెట్టుకున్నారట దిక్కు మీద. ఆ కాంతితో పట్టపగలైపోతుంది ఆ ప్రదేశం అంతా. ఘోరమైనటువంటి వెలుతురు వచ్చేస్తే ఆ వెలుతురులు పట్టపగలైపోతే రాత్రి అనే భేదభావం పోయింది, యుద్ధం ప్రారంభమయ్యింది. నవమే పర్వణి స్థిత, 9 భాగములలో ఉండే దేవతలు కూడా పట్టిసము మొదలైనటువంటి ఆయుధాలు విడిచిపెడుతూ ఉంటే మొత్తం చీకట్లు రాలిపోయినట్టుగా తిమిరచ్ఛిన్న రూపాణం దానవానాం శిలీముఖై అన్నారు. రాక్షసులందరూ ఎలా ఉన్నారు, తిమిరచ్ఛిన్న రూపాణం, చీకటితో ఆవరించుకున్న రూపాలు వాళ్ళకి, అంటే అంత నల్లగా కనపడకుండా ఉంటారు. వాళ్ళని తమ శక్తులతో నాశనం చేస్తున్నారట. చూస్తూ ఉండగా ఈ మహాసైన్యం విషంకుడి సైన్యంలో 10 అక్షోహిణీల సైన్యం నశించారు. లలితాదేవి యొక్క యుద్ధ సైన్యం ముందు, శక్తి సైన్యం ముందు ఈ 10 అక్షోహిణీల సైన్యం నశించిపోతూ ఉంటే పళ్ళు పటపడ కొరికాడు విషంగుడు. అతనికి సహాయంగా ప్రధాన సేనాధిపతి కుటిలక్షుడు కూడా యుద్ధానికి వచ్చాడు. ఇద్దరూ కలిసి చెరోవేపురి అమ్మవారితో యుద్ధం చేశారట. అప్పుడు అమ్మవారి శివ యొక్క శక్తుల్లో ఒక శక్తి పేరు నిత్య కాలస్వరూపిణ్య ప్రత్యేకం తిథి విగ్రహాగా. నిత్య అనేటటువంటి శక్తి అమ్మవారి దగ్గరికి వచ్చి, అమ్మా యుద్ధం చేసే భాగ్యం నాకు ప్రసాదించు, నువ్వు పక్కన కూర్చో అని చెప్పి నిత్యాదేవి తాను యుద్ధం చేయడం మొదలుపెట్టిందట. అది భయంకరమాట అండి. కళ్ళు ఎరిపిక్కి యుద్ధం చేస్తూ ఉంటే ఆవిడ ఆ జగన్మాత బాణాలకి శక్తికి ముక్కలు ముక్కలైపోయి పారిపోయారు. నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుగా అన్నారట అప్పుడే. ఆహా, నిత్యాదేవి యొక్క పరాక్రమాన్ని చూసి ఆ ఎంత బాగా యుద్ధం చేస్తుంది నిత్యా అని గుట్లప్పగింది చూసిందట అమ్మవారు కూడా. అందుకని నిత్యా పరాక్రమ నిరీక్షణ సముత్సుక అన్నారు. నిజ పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక, నిత్యాదేవి యొక్క పరాక్రమం యొక్క గొప్పతనాన్ని విజృంభణను చూడాలనే కుతూహలంతో ఉన్నది అమ్మక్కడ. అంటే అంత ఘోర యుద్ధం చేసింది నిత్యాదేవి. ఆవిడతో పాటు పక్కన బాలాదేవి కూడా విజృంభించింది. ఆవిడ పక్క నుంచి విజృంభిస్తూ బాలాదేవి తీక్ష్ణమైన పొడవైన పదునీన కత్తి తీసుకుని ఒక్కొక్కడ తలకాయలు పడ్డిన తాటిపళ్ళు తెగొట్టినట్టుగా తెగొట్టి బాల వేసుకుంటుంది. దీర్ఘ జగ్మం జమూనాథం భగమాల విదారయత్. ఆ సమయంలో కామేసి భగమాల అనే మరో 2 శక్తులు అమ్మవారికి సహాయకరంగా వచ్చి పెద్ద నాలిక చాచి ఓ పదేసి మంది చుట్టే లోపల చేసుకోవటమే. కొంతమంది మరే తమాషగా తింటారు. మాకు ఆయన గురువు గారు ఉండేవారు గణపురంలో, ఆయన దగ్గర కొద్ది రోజులు చదువుకోవడం జరిగింది. ఆయన మధ్యన 93లో ఏలూరు వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఆయన చూడటం కుదరక 94లో ఒకసారి పెట్టాను. ఏమంటే గురువు గారు ఆరోగ్యం బాగుందా అన్న. ఏం బాగుండడం లేవయ్యా, జీర్ణశక్తి చాలా తగ్గిపోయింది, 70 కంటే గారెలు తినలేకపోతున్నాను అన్నాడు. ఆయన ఆరోగ్యం పాడైపోయింది ఆయన, 70 కంటే తినలేకపోతున్నట్టు ఆయన. అంటే ఆయన ఇదివరకు ఏం తినేవారో ఆలోచించండి, మహానుభావుడు ఆయన. అలాగా ఈ శక్తులు కూడా పట్టుపట్టికి 100 200 మంది మహారాక్ష సైన్యాన్ని 4 చుట్టూ లోపల వేసుకుని గుట్టుకుమని వింగేసి ఆకలి తీరక బాధపడుతున్నాయట. ఏది ఈ కావేసి అని పేరు కలిగినటువంటి మహావజ్రేశ్వరి మొదలైనటువంటి పేరు కలిగినటువంటి శక్తులు పెద్ద పెద్ద నారుకలు చాచి ఈ విధంగా మింగేయడం ప్రారంభించాయి. అతని నీల పతాక ఆచ విజయాచ జయోత్తతే జంబుగాక్షం దృంభణం చాడే బలి. ఇంకా కొంత కొన్ని శక్తులు బయలుదేరాయి. నీల పతాక, విజయ, దృంభణ అనే శక్తులు వరస పెట్టి యుద్ధంలో ఉండే కొంతమంది రాక్షస వీరుల్ని సర్వనాశనం చేశాయి. ఆ సమయంలో నిత్యాదేవి బాణాలకు ఒళ్ళంతా తూట్లు పడిపోయి బాబో అని భయపడిపోయి యుద్ధరంగాన్ని విడిచి పారిపోయాడట. విషంకుడు పారిపోతే చూచి సిగ్గుపడిపోయాడు శుక్రుడు కంటాసురుడు. ఏమిటయ్యా ఎన్ని పేరాలు పలికావు విషంగా, యుద్ధంలో ఆడవాళ్ళకి దగ్గర భయపడి పారిపోయావా, ఏం చేస్తాం, బ్రతుకవచ్చు వడల ప్రాణం బ్రతుకు కలిగని బరువు గలదు. శరీరంలో ప్రాణం ఉంటే అలాగో రకంగా బతకచ్చు. ప్రాణం పోయాక బతికేదే ఉంది, బతికితే కదా పరువు ఉండేది, బతుకుపోయాక పరువు ఎందుకు, పరువు కంటే బరువు బతుకు చాలా గొప్పది ప్రాణం. అంటే ప్రాణం పోయాక ఎందుకు వచ్చింది, దిక్పాల పరువు ఉంటే పోతే ఏమిటి వెనక్కి వచ్చేసానంటే మీకేం తెలుస్తుంది, చావు దెబ్బలు చూడండి ఎలా ఉన్నాయో వాళ్ళంతా, ఎప్పట్లో తగ్గేటట్లు లేవు, ఎన్ని కట్లు కట్టినా అని చెప్పి వాడు నానా బాధ పడుకుంటూ ఓ పక్కకి పోయాట. విషంకుడు పలాయనం చేయడంతో మంటాసురుడికి అహంకారం సాగం నశించింది. ఈ విధంగా ప్రథమ యుద్ధ దివసంలో తన సేనాధిపతి అనుకున్నటువంటి వాడు, తనకి సోదరుడు అనుకున్నవాడు, తన భుజం నుంచి పుట్టినటువంటి వాడు ఒకడు తిరిగి వచ్చేసాక పండు క్షోభమథాయో చాలా చిత్తక్షోభ పొందాడు. మానసికంగా చాలా బాధపడ్డాడు. ఇక ఏం చేద్దాము అనుకున్నాడు. అప్పుడు ఆయన కొడుకులు పండపుత్రులు ఒకళ్ళు ఇద్దరు కాదని చెప్పాక మొత్తం 30 అన్నారు. ఈ 30 వచ్చారు. నాన్నగారు మీరేం భయపడకండి, బయలుదేరుతున్నాం, మీ పేరు మీ పరువు యుద్ధంలో నిలబెట్టడానికి బయలుదేరుతూ ఉన్నాం, అమ్మవారిని జయించడానికి మేము పెడతాం అని చెబుతూ ఉంటే ఇద్దరు దూతలు వచ్చారండి అక్కడ కొంతమంది. అయ్యా మహారాజా, అండ మహారాజా, ఇంతవరకు జరిగిన యుద్ధం వేరు, మీ కొడుకులు యుద్ధానికి ఎడుతున్నారు అని తెలిసినటువంటి అమ్మవారు తన సైన్యం చుట్టూతో ఒక అద్భుతమైనటువంటి ప్రాకారం కట్టేసి, మామూలు ప్రాకారం కాదు, బహిరి ప్రాకార వలయం రక్షణార్థం అగ్నిజ్యాలతో అమ్మవారు మంచి కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంది. అందులో గడుగు పెట్టి యుద్ధం చేసేవాళ్ళు బయటికి వెళ్ళడం అంటే అంత చాలా కష్టం. అసలు అక్కడికి వచ్చేసరికి ఆ ప్రాకారంలో యుద్ధం చేయగలుగుతారు. అది బహిరి ప్రాకార వలయం అట, మామూలు గోడ కాదు, ఇలాంటి గోడ కాదు, నిప్పులే అగ్నిజ్యాలతో బహిరి ప్రాకార వలయం అన్నారు. బహిరి ప్రాకారం వచ్చగానే నామం అదే, ఇంతకంటే మధ్యలో ఉండేది, రక్షణ కోసం కల్పించింది ఆవిడ శక్తి సైన్యానికి. మనకి దక్షిణ దిక్కులో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఆ సైన్యం అంతా కూడా. యోజనములు 1 2 కాదు, శత యోజనాలు విస్తీర్ణంతో ఉన్నది ఆ సైన్యం. ఆ మధ్యలో అమ్మవారి యొక్క శక్తులన్నీ చేకూరి ఉన్నాయి. జృంపిణి, మహామాయ, మహాకాల, పరమేశ్వరి, బాల, నిత్య, నీల పతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని మొదలైన దేవతలు అక్కడ ఉండి మొత్తం కాపాడుతూ ఉన్నాయి. అద్భుతమైన ఆ శక్తులు మధ్యలోకి అడుగు పెట్టాలంటే అంత తేలిక కాదు అని మాకు అనిపిస్తుంది. అంతేకాదు ఆ లలితాదేవి మంత్రిని మొదలైనటువంటి దేవతలందరూ చేత సేవింపబడుతూ దివ్యమైన ఒక సింహం మీద కూర్చుని ఆనందంగా తేరి సేవిస్తూ ఉన్నది. అటువంటి ఆవిడ చూశాం. బహిరిజ్యాలాత్వాపన్న సంరక్షసకలం బలం ఆవిడ చెప్పడం, బహిరి ప్రాకారం మధ్యలో సైన్యం అంతటి కాపాడమని దండనాథకి చెప్పడం, ఆ దండనాథ జ్వాలాముఖేరి ఆవిడ చేతి ఏర్పాటు చేయడం, ఇదంతా మేము కళ్ళారా చూసాం, అసత్యం మాత్రం కాదు. కాబట్టి అక్కడికి యుద్ధానికి వెళ్ళేటప్పుడు మీరు ఏం చేయాలో ఏమిటో ఆలోచించుకోండి, ఆలోచించకుండా అడుగు పెడితే ఆ తర్వాత వెనక్కి తీసుకురాలేము. యుద్ధంలోకి వెళ్లే ముందు జయాపజయాలు దైవాధీనాలు. మహారాజా మాకు చెప్పవలసిన విధి ఉన్నది కాబట్టి మీకు చెప్పాము. యా దేవీ దండనాథాయ విగ్రదేవి విశ్రుత ఏవం సురక్షితం కృత్వా శిబిరం యోత్రిణీ తదా. దండనాథ అని పిలువబడే ఏ దేవి అయితే ఉన్నదో ఆవిడ మరొక ఆవిడ విక్రదేవి ఆవిడ, వీళ్ళంతా కలిసి మొత్తం సైన్యాన్ని అంతటిని శక్తి సైన్యాన్ని కాపలాగా వస్తారు ఆకాశ మార్గంలో పేర నిలబడి వాహనాల మీద. ఇది మేము చెప్పాం, తర్వాత మీ ఇష్టం అని చెప్పగానే వెంటనే మహారాజు గారు కొడుకులకే చూశాడు. ఒక్కొక్కడికి 4 చేతులు ఉంటాయట కొడుకులకి మొత్తం, పంట పుత్రులు అన్నారు వాళ్ళని. మహాకాయుడు వాడు, ఎంతో బలం కలిగినటువంటి వాడు, మహావీరుడు, మహాబలశాలుడు వాడు. దేశాం నామాని వక్ష్యామి సమాకర్ణయ కుంభయ అగస్త్య, ఆ భండాసురుడు కొడుకులు పేరు చెబుతున్నారు. చతుర్బాహు చకారాక్ష తృతీయస్థు చతుశిర, చతుర్బాహుడు, చకోరాక్షుడు, చతుశిరుడు, వజ్రఘోషుడు, ఊర్ధ్వకేశుడు, మహాకాయుడు, మహాహరుడు, మఖశత్రుడు, మఖస్కందుడు, సింహఘోషుడు, శిరాలకుడు, లడునుడు, పట్టశేరుడు, పురాజిత్తు, పూర్వమారకుడు, స్వర్గశత్రుడు, స్వర్గపురుడు, దుర్గాక్యుడు, స్వర్గకంఠకుడు, అతిమాయుడు, బృహంమాయుడు, ఉపమాయుడు, వీర్యవంతుడు అని పేరు కలిగినటువంటి వాడు మహాబలశాలులు వీళ్ళు. ఈ విధంగా వీళ్ళు మొత్తం 30 ఉన్నారు. ఈ 30 దుర్బుద్ధులు, మాయాశక్తి కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళంతా కూడా పూర్వకాలంలో దుర్గాదేవిని మంత్రాన్ని ఉపాసించిన ద్వారా అనేక శక్తులు పొందినటువంటి వాళ్ళు. కాబట్టి దుర్గాదేవి మంత్ర శక్తిని ఉపాసించిన వీళ్ళని అంత తేలిగ్గా ఎవరూ జయించలేరు. అటువంటి మహావీరులు అస్త్రశస్త్రాలు ధరించి యుద్ధానికి బయలుదేరారట. నిర్గమే పండపుత్రాణాం భూ ప్రకంపమలం భవత్ ఉత్పాత వివిధ జాత మిత్రస్థం చాపవత్ జగత్ తాన్ కుమారాన్ మహాసత్వాన్ తల్లాంచ పరైషవారికాన్ వీధీషు యానైశ్చలితాన్ మహావీరులైన భండాసురుడి యొక్క పుత్రులు 30 నగర మార్గంలోంచి వేడుకు వస్తూ ఉంటే వాళ్ళ శబ్దాలకు భూమండలం కంపించింది. అంతేకాదు అపశకునాలు ప్రారంభమయ్యాయి. కొంతమంది బయటకు వస్తుంటే అని అపశకునాలు. అలాగే పాపం వీడు బయలుదేరాడు. బయలుదేరి లెక్క చేయకుండా వీరులు కనుక ఇటువంటి అపశకునాల మీద లెక్క చేయమనుకుంటూ బయలుదేరాడు. భూకంపం పుట్టింది, భూకంపాతాలు పడ్డాయి, పట్టపగలే తోకచుక్కలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి తమకి నాశనమని తెలుసు వాళ్ళకి. అయినా మేము యుద్ధంలో మరణానికైనా సిద్ధమే కానీ వెనకంజ వెయ్యము అనుకున్నారట. బయలుదేరారు. ఆ రాక్షస స్త్రీలు వాళ్ళ భార్యలు వచ్చి వాళ్ళకి మంగళాశాస్త్రాలు ఇస్తూ ఉంటే హారతి కర్పూరం వాటదే ఆరిపోయిందట. అప్పుడే వాళ్ళ మనస్సులో ఆశలు కూడా ఆరిపోయాయి. భర్తల్ని పంపించిన 30 మహావీరుల యొక్క భార్యలు కూడా భండపుత్రుడి యొక్క భార్యలు అంటే భండాసురుడి కోడళ్ళు భర్తలు యుద్ధానికి వెళ్ళిన 10 చిత్తుకుండాలు గచ్చుకుని ముందే అగ్నిప్రవేశం చేసి మరణించారట. భర్తలు మరణించిన వార్త వినడం ఇష్టం లేక పాపాత్మలను ఆశ్రయించుకుంటే, నీచులను ఆశ్రయించుకుంటే ఇలాగే ఉంటాయి. ఇనుమును ఆశ్రయిస్తుంది అగ్గిననుకోండి, అప్పుడు చంపెట పోటులు అగ్ని కూడా తగ్గుతాయి. కొరివిలో కాల్చారు ఇనపగడ్డిని, దెబ్బగొట్టారు తర్వాత అప్పుడు ఇనపగడ్డితో పాటు అందులో ఉండే నిప్పు కూడా దెబ్బ తగులుతాయి. అగ్నిదేవుడు గొప్పవాడైనప్పటికీ ఇనుమును ఆశ్రయించిన కారణం చేత వాడికి దెబ్బలు తప్పలేదట. అలాగే నీచులైనటువంటి వాళ్ళ తిండి తిన్న వాళ్ళ ఆశ్రయం పుచ్చుకున్న వాళ్ళ పాపాల్లో భాగాలు అనుభవించక తప్పదు. విదీర్ వీళ్ళు సింహనాథం చేసి బయలుదేరారట. ఈ సింహనాథం ఆకాశం అంతా మార్పురోగుతూ ఉండగా బయలుదేరారు. 4 చేతులు కలిగినటువంటి వాళ్ళు, దాంతోపాటు 4 ముఖాలు ధరించారట వీళ్ళు. పట్టదీచు కుమారకులు యుద్ధానికి సిద్ధమై వెడుతూ ఉంటే బాలాదేవి వచ్చిందట. వచ్చి మీరందరూ తప్పుకోండి, వీడితో యుద్ధం చేయాలని మా కోరికగా ఉన్నది. కుమారి లలితాదేవ్యాస్తస్యా నికటమాసిని, వెంటనే లలితాదేవి దగ్గరకు వచ్చింది. అమ్మా నేను కుమారి స్వరూపంతో యుద్ధం చేయాలనుకుంటున్నాను, మీరందరూ నాకు అవకాశం ఇప్పించండి అన్నదట. ఈ విధంగా అచ్చం కుమారి, కానీ ఆకారం మాత్రం లలితాదేవిదే, చూడడానికి మాత్రం చిన్నపిల్ల, అంతే తేడా. అంచేత లలితా సదృశాకార కుమారి కోపమాదుతి అన్నారు. లలితాదేవితో సదృశాకార సమానమైన ఆకారం, అచ్చం లలితాదేవిలోనే ఉంది. కాకపోతే ఆ లలితాదేవి చిన్నపిల్ల అయినట్టు ఉందన్నమాట, 9 బాలికలాగా. అలా బాలికలా ఉన్నది ఆవిడ ఎలా ఉంటుందో చెబుతాడు పైగా. యా సదా నవమర్షేవ సర్వ విద్య మహాఖని, ఆవిడ ఎల్లప్పుడూ 9 బాలికలు ఉంటుంది. వాడు ఒక్కరోజు 9 కాదు, ఎప్పుడు 9 ఆవిడ బాల అన్నారు. ఈ బాలా విద్యోపాసకులు, ఆ బాలాదేవికి 3 మంత్రబీజములు ఉన్నాయి. ఆ మంత్రబీజములు చెప్పిస్తే ఇంట్లో కూడా ఆ నెట్టింట్లో తిరుగుతుంది చిన్నపిల్ల రూపంలో బాలాదేవి. అది ప్రత్యక్షానుభవం. అటువంటి బాలాదేవి ఎప్పుడూ 9 రూపంలో ఉంటుంది. ఆవిడ సర్వ విద్య మహాఖని విద్యలకి నిధి అట. ఆవిడ ఆ అమ్మవారి యొక్క బీజాక్షరాలు చెప్పించినట్టయితే అన్ని విద్యలు వాడికి కైవసైపోతాయి. మధ్యది పురాణాలు కాదు, మొత్తం సమస్త సృష్టిలో ఉండే అంతా వాడికి వచ్చేస్తుంది. వాడికి మహాశక్తివంతుడు అవుతాడు. అటువంటి ఆవిడ బాలారుణ తనుశ్రేణి సోణవర్ణవృత మహారాజీ పాదపీఠే నిత్యవాగది సన్నిధి. ఆవిడ ఉదయిస్తున్న సూర్యుడి కాంతితో ఉంటుంది, ఎర్రనైనటువంటి శరీరం రంగులో ఉంటుంది, అచ్చం గులాబీ పువ్వులు ఎలా ఉంటాయో అలా ఉంటుంది ఆ జగన్మాత. మంచి విశాలమైన కళ్ళు, అమ్మవారి పాదపీఠాల దగ్గర ఉండడం ఆవిడకి చాలా ఇష్టం. ఆవిడదే ధ్యాన శ్లోకం ఏమిటి, సింధూరారుణ విగ్రహం త్రినయనం మాణిక్య మౌళిస్పుర తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుగాం పాణిభ్యావళి పూర్ణ రత్న చషకం భక్తోత్పలం విప్రదీం సౌమ్యాం రత్నఘటస్థ రక్త చరణాం ధ్యాయేత్ పరాం. పారాంపికను ఏమన్నారంటే, సింధూరారుణ విగ్రహం, సింధూరము వలె ఎర్రనైనటువంటి విగ్రహము రూపం కలదట ఆవిడ, ఆ ఎర్రని విగ్రహం కలద. త్రినయనం మూడు కళ్ళుంటాయి, ఒక కన్ను కాదు, సూర్యుడు చంద్రుడు అగ్ని మూడు కళ్ళు అన్నమాట. మాణిక్య మౌళి స్ఫురత్తరానాయక శేఖరం, చంద్రరేఖ ధరించింది. చంద్రరేఖ ఎలా ఉన్నది, నక్షత్రాలతో కూడిన చంద్రుడి యొక్క రేఖ అంటే ఏదో మడులతో ఉండేటటువంటి ఆభరణం ధరించినట్టుగా ఉంది అమ్మవారి. మనకంటే ఏదో నగ చేయించుకోవాలి కానీ ఒరిజినల్ లాగా ఆవిడ చంద్రుడే వచ్చి కూర్చున్నాడు మీద. ఎందుకంటే ఒక ఆయన బాలాదేవిని చెప్పిస్తున్నాడు, నివేదన చేద్దామని చెప్పి ఇలాంటి ఏదో చిన్న కొబ్బరికాయ బెల్లం ముక్క పెట్టాడు. తీరా వస్తే అక్కడ అమ్మవారు బాలాంబిక ప్రత్యక్షమైంది. మామూలు విగ్రహానికి అయితే కొబ్బరికాయ కొట్టేసి రెండు చెక్కలు అలా అలా తర్వాత కొబ్బరి చెట్టి చేసేసుకోవచ్చు ఇడ్లీలో. కానీ స్వయంగా అమ్మవారు వచ్చి కూర్చుంది అక్కడ, కూర్చునేసరికి మధు అయింది ఏం చేయాలో అర్థం కాదు. అలా వెర్రి మొహం వేసుకున్నాడు అందిటిలాగా, ఈ చేతిలో పెట్టాడు కాయ లడుక్కుని మింగింది అని. ఏవో కనిపించిన పట్టుకొస్తున్నాడు, జాంకాయలు ఉంటే జాంకాయలు అరటిపళ్ళు ఉంటే ఇంట్లో ఏముంటే పట్టుకొస్తున్నాడు అంటుంది ఆవిడ. నోరిప్పడలా నువ్వు అంటుంది, ఇంకెక్కడి నుంచి తెస్తాడు ఏముంది నీ దగ్గర, గిలగిలాడిపోయాడు. అందుకని అమ్మ తల్లి జగన్మాత ఈ కలికాలంలో మాత్రం దయచేసి ఎవరైనా ఆవాహన చేస్తే ఒరిజినల్ రూపంతో ప్రత్యక్షంగా కుదల్లు అని ప్రార్థించాడు. అందుకే ఈ కలికాలంలో మనలో అయిపోయాం. ఆ ప్రార్థించిన వాడు ఎవరో తెలుసా, సాక్షాత్తు ఆదిశంకరాచార్యులు. ఆయన ఇలా జపానికి కూర్చుంటే అమ్మవారు అలా కూర్చునేదిట, ఓం గణాన అంత అంటే గణపతి వచ్చి కూర్చునేవాడు. అమ్మో చాలా గొప్ప అద్భుతమైన శక్తి. అంచేత ఏంటంటే నిజంగా కూడా మనం ఆ అమ్మవారు కానీ వాళ్ళు కానీ తినడం లేదు, కానీ మనం చేసే పాయసాలు అవి తింటే ఈ ఉపన్యాసానికి వచ్చేవాడు గొల్లు వారెట్టుకోరు. తర్వాత అయ్యాక ప్రసాదం దొరక్క అమ్మవారే తినేస్తే. అంచేత చెప్పొచ్చేది ఏంటంటే ఈ మహాశక్తి స్వరూపిడైనటువంటి బాలికాదేవి ఎప్పుడు కూడా ఆ ఒరిజినల్గా ఉండేటటువంటి చంద్రరేఖను ధరిస్తుందట, స్మితముఖి చిరునవ్వుతో ఉంటుందట ఆవిడ. కొంతమంది ముఖం చిట చిట చిట్లాడిపోతుంది ఎప్పుడు చూసినా, కానీ అమ్మవారు మాత్రం ఈవిడే ఎప్పుడు చిరునవ్వుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒక కుర్రాడు ఉండేవాడు, అదే చదువుకునేవాడు. అబ్బా మాస్టర్ 10 రూపాయలు వచ్చేయండి వాళ్ళకు, 10 రూపాయలు వచ్చిందని కూడా ముఖం చిట్టు చెప్పరా, ఆనందంగా చెప్పకూడదు. ఓ రోజు వాడికి తర్వాత తర్వాత సెకండరీగా ట్రైనింగ్ అయ్యి ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం వచ్చేసిందండి నాకు అన్నాడు. కొడతాడేమో అనుకుని దూరంగా వెళ్ళిపోయాను. అంటే కొంతమంది ముఖాలలో చిరచిట్లు ఆడిపోతూ ఉంటాయి, ఈవిడ అలా కాకుండా ఎప్పుడు స్మితముఖీం అన్నారు. చిరునవ్వు ముఖంతో ఉంటుందట, విశాలమైన వక్షస్థలం కలిగినదట, ఇలా అద్భుతమైన శక్తి కలిగినది ఆవిడ. ఆవిడ ఆయన ఏమన్నారు, బాలికా నిత్యం క్రీడానేష్వ అనురాగిణి బాలికాదేవి, నిత్యము ఆడుకుంటుందట. ఆడుకోవడం అంటే చాలా ఇష్టం, చిన్నపిల్లలందరూ బాలాస్వరూపిణినే వాళ్ళు. అటువంటి జగన్మాత ఇవాళ నవవర్ష స్వరూపిణి, నవక్రమ నవీన యుద్ధ శిక్షతో ఈ పట్టపుత్రులతో యుద్ధానికి దిగింది. కర్ణీరథం మహారాజ్య చేపదండాత్ సముద్రతం, చెవిదాకలాగిందట చేపదండాన్ని విడిచిపెట్టిందట. అటువంటి కుమారీదేవిని మహాకోప స్వరూపిణిని భగభగలాడుతున్న దానిని చూచారు ఈ పట్టపుత్రుడు. ఈవిడిని వాళ్ళ చీల్చి వేస్తాం, ఈ చిన్నపిల్లతో యుద్ధం చేయవలసిన కర్మ పట్టింది మనకు అనుకున్నారు. ఆవిడ చిన్నపిల్ల అనుకుంటున్నారు అనుకుని యుద్ధానికి వస్తే ఆవిడ బాణాలు విడిచిపెడితే ఆ బాణాలు దగ్గర వాళ్ళు అనుకున్నారట, ఓహో నాయన ఈవిడ పేరుకి 9 ఏళ్ళ వయస్సులో కనబడుతుంది కానీ బాణాలు మాత్రం 9 ఏళ్ళు ఆవిడ వేసినట్టుగా లేవనుకున్నారట. వయస్సు చిన్నదిని, శక్తి చాలా గొప్పది, దీపం చిన్నది తీది పెద్దది, ఇంత దీపమే కాంతి ఎక్కువగా ఉంటుంది అనుకున్నారు. ప్రకాశయామాస బలం లలిత దుగితాన్ని, ఆ విధంగా మొదటి రోజు యుద్ధంలో అమ్మవారి చేతితో చావు దెబ్బతిన్నారు. అమ్మవారితో మళ్ళీ 2వ రోజు యుద్ధానికి వచ్చారట. ఈ పట్టపుత్రులు 2వ రోజు కూడా లలితాదేవితో యుద్ధానికి వచ్చారు. ఆ సమయంలో 2వ రోజు ఏం చేసిందట ఆవిడ, ద్వితీయం యుద్ధ దివసం ప్రకాశయామాస ఫలితా దుహితా నిజం నారాయణాస్త్రమోక్షే నమహారాజీ కుమారిక. నారాయణాస్త్రం అనే ఒక ఆస్త్రం విడిచిపెట్టిందట రెండవ రోజు యుద్ధంలో కుమారి బాలాదేవి ఈ రాక్షస సైన్యం మీదకి. ధరణీ చక్రము తిర్తిరం తిరిగే మార్తాండు కుంఠీభవత్కిరణుండయ్యే దిశావితానము వడంగల్ మిన్నదర్చల్ మహీధర సంతానము గ్రక్కనంగదలే ఉత్ప్రాంతం బులయ్యంబుదుల్ పొరలన్ కట్టల మీద పెట్టపిడుగుల్ బ్రోచల్ మగోదక్రతం. ఈ భూమండలం గజగదలాడింది నారాయణాస్త్రం వల్ల. మార్తాండు అంటే సూర్యుడి యొక్క కిరణములు తగ్గిపోయాయి, అంటే ఈ కాంతి ముందు ఆ కాంతి తక్కువైపోయింది, పెద్ద గీటు ముందు చిన్న గీటు అయిపోయినట్టుగా దిక్కులు వారు మ్రోగిపోయాయి. సప్త సముద్రాలు పెద్ద పెద్ద కెరటాలతో కూర్నిల్లాయి. పట్ట పగలే భయంకరమైన పిడుగులు పడ్డాయి. దాంతో ఒక క్షౌహిణి సైన్యం రాక్షస సైన్యం బూడిదైపోతే ఏమైందంటే ఆకృష్ట అగురు తన్వానస్తే బూడిది కలిపోయిన వాళ్ళ శరీరంలో జీవొచ్చిందట. అగరొత్తులు కట్టలు తగలబెడితే ఏ వాసన వస్తుందో అటువంటి సువాసన వచ్చింది. అగురు గంధ అన్నారు, అగర తోపు వాసన వచ్చింది. వాళ్ళు పాపాత్మే చచ్చిన రాక్షసులు, కానీ అమ్మవారి యొక్క చేతిలో ఉండే నారాయణాస్త్రంతో బూడిదయ్యారు. నారాయణ శక్తి ఏం చేస్తుందంటే పాపములనే వనాలను ధ్వంసం చేసి అందులోంచి వాడికి మోక్షం ఇస్తుంది. దాంతో వాళ్ళంతా బూడిదైపోయినట్టే మోక్షం పొందారు. మోక్షం పొందారంటే వాడికి చక్రం ఏంటంటే చచ్చిపోయిన వాడి కారిస్తే అందులోంచి కనుక సువాసన వస్తుంది. ఒకడెవడైనా మోక్షం పొందాడా లేదా అంటే అగరత్తుల బండిలు కాల్చిన వాసన కనుక వస్తే ఒకటి శవం మీద నుంచి వాడు మోక్షం పొందినట్టే. అలా అని మీరు బట్టికెళ్ళి అందులో అగరత్తులు కట్లేయకండి, అది వేస్తే వచ్చే వాసన వస్తే వాడు మోక్షం పొందినట్టు కాదు. మనం స్వతంత్రంగా వాడి శరీరం నుంచి రావాలి. అందుకనే మనకి షోడశ విధుల్లో అగరు తోపాన్ని పెట్టడానికి కారణం అంతేగాని సరదాగా పెట్టాల అగరత్తు ఊరికే పొగ. ఎందుకంటే అగరత్తు మోక్షానికి చక్రం. వెలిగించగా వెలిగించగా వెలిగించాడు అంతకాలానికి మనిషి శరీరం నుంచి కూడా అంటే బాహ్యంగా వెలిగిస్తున్నాడు, అంతర్లీనంగా అటువంటి శక్తి రావాలి. అందుకే కొంతమంది వెడుతూ ఉంటే వీడి దగ్గర సువాసన వస్తుంది అంటారు స్వతసిద్ధంగా. వాడే రాసుకోకర్లా ఆ శక్తి పొందుతామంట, అంత శక్తి దారిలో ఉన్నది. దాంతో వాళ్ళు మరణించి మోక్షం పొందారని అర్థం అన్నమాట. తత కలకలే జాతే శక్తి నాంచవకాశం. మూడవ రోజు యుద్ధం పూర్తయింది. నాలుగవ రోజు మొత్తం 30 మంది పండపుత్రులు కూడా అక్కడికి వచ్చారట. వచ్చి ఇవాళ నువ్వో మేమో తేలిపోతాం అని చెప్పి అమ్మవారితో ఘోరంగా యుద్ధం చేశారు. పగలంతా యుద్ధం జరిగింది. ఆగ్నేయాస్త్రం వాళ్ళు వేస్తే వారుణాస్త్రం ఈవిడ వేసిందట. వాళ్ళ అగ్నిజ్వాలని మంటలను తల్లార్చింది. ఆ తరువాత వాళ్ళంతా అతి భయంకరమైనటువంటి గారుడాస్త్రం వేశారట, ఈవిడ బ్రహ్మాస్త్రం వేసిందట. ఈ విధంగా మధ్యాహ్నం దాగత్వం జరిగింది. ఆ మధ్యాహ్నంలోపు 50 లక్షల బాణాలు ఆకాశ మార్గంలో కొట్టు 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 కింద పడిపోయాయి. హస్తలాఘవమాశ్రిత్య ముక్తై చంద్రార్థ సాయకై. ఆ బాణములన్నీ హస్తశ్లాఘవంతో విడిచిపెడుతున్న బాణములు అర్ధచంద్రాకారాలతో ఉన్నాయి, కత్తుల్లో ఉన్నాయి కొన్ని, ఈటల్లో ఉన్నాయి కొన్ని, ఇలా భయంకరములేని. అప్పుడు అమ్మవారు చూసింది అతి భయంకరమైనటువంటి పాశుపతం అనే అస్త్రాన్ని తీసిందిట, మంత్రించి విడిచిపెట్టిందిట. ఆ అస్త్రం వచ్చి 30 మంది పండపుత్రుల్ని చూస్తూ ఉండగా ఆహతం హర్ర శిరహ త్రింశత త్రింశతో పండపుత్రాణం ఆహతం శిరహ ఇది పండస్య పుత్రేషు ప్రాప్తేషు ఇపసాదనం. 30 బాణాల రూపంలోకి వచ్చేవి 30 మంది పండపుత్రుల యొక్క తలకాయలు అలా నరికి తీసుకొచ్చి పారేసేయట. ఆ విధంగా పండపుత్రుడు 30 మందిని బాలాదేవి మధ్యాహ్నం పూటకి శిరస్సును ఖండించి పారవేసింది. ఈ విధంగా పండపుత్రుడు కూడా యమలోకాన్ని ప్రార్థించారు. ఆ విధంగా ఎప్పుడైతే వాడు నరసించారో ఆకాశం నుంచి పుష్పవర్షం కురిపించారు దేవతలు. శ్రీమాత శ్రీ మహారాజ్ని అంటే అమ్మవారిని కీర్తించారు. శక్తయస్తు ములంచక్రు సాధువాదైర్ జగత్రయం ముల్లోకాలలోను అమ్మవారి శక్తులకు సాధు సాధు అనే శబ్దాలు వినిపించాయి. ఈ విధంగా అమ్మవారి బాలాదేవి చేతిలో మొత్తం పండపుత్రులు నశించిపోయారు. పండపుత్ర వధోద్యుక్త బాల విక్రమ నందిత. పండపుత్రుడు యొక్క వధు ఉద్యుక్తురాలైన బాల యొక్క విక్రమానికి అమ్మవారు ఆనందించిందిట. ఆ తర్వాత చంపితే మరింత ఆనందం చేసింది. ఈ విషయం తెలుసుకున్నాడు, తన వంశం అంతా నశించిపోయింది. గుండెలు బాదుకున్నాడు, విలలాప సదైత్యేంద్రగా గుండెలు బాదుకుని ఏడవడం మొదలు పెట్టాడు. హా పుత్రాగ ఆ గుణోధారాగ ఆ అమ్మదే నా పుత్రులారా, మహావీరులారా, ఏమైపోయారు వీరి వాళ్ళ? నాకుంటే సమస్తమైనటువంటి వంశం పోయింది, నా ప్రాణాలే పోయినట్టు, నా కొడుకులు పోతే ఇక నేనెందుకు అని గుండెలు బాదుకున్నాడు వాడు. శోక సమాక్రాంతుడైపోయాడు. బహుశా అతని జీవితంలో మొట్టమొదటిసారి కన్నీడు పెట్టుకున్నాడట. ఇది శోకాత్సహ పర్యస్యన్ ప్రళపం ముక్తమూర్ధజ, నే చచ్చిపోయిన వాడిని విపన్నుండి మందపాకుండి నాయన్లారా మిమ్మల్ని పంపేసుకున్నారా, నా వంశం రచించిందా అని అతను ఏడుస్తూ ఉంటే విశుక్రుడు వచ్చాడు దగ్గరికి. మహారాజా, ఏమిటిది పెద్ద దేవా? కిం ప్రాకృతయమ ప్రాప్త శోకస్య వశ్యతాం లపసిత్వం ప్రతి సుతాన్ ప్రాప్త మృత్యున్మగా. మహారాజా, ఒక మూర్ఖుడిలాగా, ప్రాకృత పురుషుడిలాగా, మామూలు వాడిలాగా నువ్వు కూడా మరణించిన వాడు కోసం దుఃఖిస్తావా? ఈ దేహం వచ్చిన ప్రతి వాడు మరణించక తప్పదు. మృత్యుర్జన్మవతాం వేర దేహేన సహజాయతే అద్యవాప్త శతాంతైవ ప్రాణిర్వై మృత్యునాధ్రువం. మహారాజా, ప్రతి వాడికి ప్రాణం వచ్చిందంటే మృత్యువు కూడా ఉన్నట్టే. శరీరం వచ్చింది, వీడికి ప్రాణం వచ్చింది అంటే కొద్ది రోజులు ప్రయత్నం ఈ ప్రాణం పోతుందని అర్థం. పుట్టిన ప్రతిజీవికి చావు తప్పదు. నేడవచ్చు, రేపవచ్చు, నూరేంట్లకైనా తప్పదు. ఈ దేహం పంచభూతాల నుంచి ఆవిర్భవించింది, తిరిగి ఆ పంచభూతాల్లో లీనమవుతుంది. ఇలాంటి ఉత్తములు మరణించిన వారి కోసం శోకించకూడదు. యుద్ధంలో వీరులుగా వాళ్ళు వెళ్ళారు, వీరులుగా మరణించారు. వీరులుగా యుద్ధంలోకి వెళ్ళిన వాడు చావటం మనకి ఆనందకరమైనదే కానీ అయినా యుద్ధానికి వెళ్ళాక పువ్వుల దండ వెళ్ళో వేస్తారా, బాణాలతో పడతారు కానీ ఏం బాధపడదు. ఇదిగో ఇప్పుడే నేను బయలుదేరుతున్నాను అని విశుక్రుడు తనకి సోదరుడైన విషంగుణ్ణి కూడా వెంట పెట్టుకుని మహాభయంకరమైన సైన్యాన్ని వెంట పెట్టుకుని మహారాజు గారికి మాటి మాటికి ధైర్యం చెప్పి బయలుదేరాట. ఇవాళ యుద్ధంలో చంపడమో చావడమో చెయ్యాలి అనుకుంటూ ఇలా బయలుదేరుతూ తన దగ్గర విఘ్న రాక్షసులు ఉన్నారట 9 కోట్ల మంది. ఆ 9 కోట్ల మంది విఘ్న రాక్షసుల్ని వెంట పెట్టుకున్నాడు. వెంట పెట్టుకుని అతి భయంకరమైన యుద్ధాన్ని ప్రారంభించాడట. శక్త యోహ నిద్రయాద్వారే కోర్ణమానాయ వాభవన్. ఈ 9 కోట్ల మంది విఘ్న రాక్షసులు వెళ్ళి నిద్రపోతున్న శత్రుల్ని మేల్కొలిపి యుద్ధం చేయడం మొదలు పెట్టారట. అప్పుడు అమ్మవారు చూసింది, కామేశ్వరుణ్ణి పిలిచింది. కామేశ్వరుడు రథంలో కూర్చున్నాడు, ఇలా చూసిందట. కామేశ్వరుడు అమ్మ ఒక్కేసి అమ్మవారు చూడటంతో మహాద్భుతమైన ఒక గణేశ్వరుడు పుట్టాడు. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. కామేశ్వరుడు యొక్క ముఖం కేసి అలా చూసి గణేశ్వరుడు సృష్టించింది. మొట్టమొదట అలా పుట్టాడు గణేశ్వరుడు. ఆయన పుట్టి ఈ 9 కోట్ల మంది విఘ్న రాక్షసుల్ని నాశనం చేయడం మొదలు పెట్టాడట. ఆ గజాసురే జగతే విశుక్రే ప్రపలాయితే లలితాంతికమాపాదే మహాగణపతి మృధాత్. ఈ విఘ్న రాక్షసుల్ని సంహరించి అమ్మవారి దగ్గరికి వెళ్ళి గణపతి ఆనందంతో సింహనాదం చేశాడు. గణనాథుని యొక్క పరాక్రమం చూసి అతనికి ఆశీర్వదనం ఇచ్చింది. అది మహాగణపతి యొక్క పుట్టుక. 9 కోట్ల మంది విఘ్నం కలిగించే రాక్షస మోకన నాశనం చేశాడు మహాగణపతి. ఆ తరువాత అతి విచిత్రమైనటువంటి ఘట్టాలతో రేపు రోజులు అడుగు పెడదాం. ఇంకా రేపు ఎల్లుండి 2 రోజులు కార్యక్రమం ఉన్నది. ఈ 2 రోజులు కూడా జగన్మాత యొక్క దివ్యలీలను విందాం, విని జీవితాలు ధరింపజేసుకుందాం. రేపేమో మేష్టారు పంచిపెట్టేటటువంటి ఆ పాంపులెట్లు కూడా తీసుకుందరు కానీ అంతవరకు స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహిళ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వ